ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ. ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಖಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರುಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಪರಮಪವಿತ್ರಮೈನ ವಿಷ್ಣು ಪುರಾಣಂಲೋ భాగంగా ప్రహ్లాదుని చరిత్ర తెలుసుకోవాలి అనే కోరికతో మైత్రేయుడు పరాశరుణ్ణి అడిగితే పరాశర మహర్షి ప్రహ్లాదుని దివ్య చరిత్ర అనేటటువంటి అమృతం ఒక శిష్యుణ్ణి ఆధారంగా చేసుకుని మనకు అందించాడు. ఎప్పుడైనా ఉత్తమ శ్రోత ఉంటే చెప్పే గురువుకి కూడా ఉత్సాహం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. వినేవాడు మైత్రేయుడు పరమసాధకుడు, చెప్పేవాడు పరాశరుడు, సాక్షాత్తు వేదస్వరూపుడు. అందులో భాగంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు వృత్తాంతం చెప్పుకున్నాం. హిరణ్యకశిపుడు మందర పర్వతం మీద మహాతపస్సు చేశాడు. ఆ తపస్సులకు మెచ్చుకుని బ్రహ్మ ప్రత్యక్షమై అతడు అడిగిన అన్ని వరాలు ఇచ్చాడు. ఇంకేముంది, ఆ వరాలతో వాడు విజృంభించి లోకాలన్నింటినీ పట్టి పీడించాడు. చివరికి దేవతలంతా మళ్ళీ శ్రీహరి దగ్గర మొదలుపెట్టుకుంటే ఆయన కనపడకుండా వినపడ్డాడు. అదృశ్యవాణి రూపంలో జరగబోయేదని చెప్పాడు. నాయన, వీడి సంగతి నాకు తెలుసు. బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల వీడు గర్వించి మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాడని తెలుసు. తెలుసుండి కూడా ఇప్పుడు వీడిని ఏమీ చేయడానికి సమయము రాలేదు, గనుక నేను ఊరుకోవాల్సి వచ్చింది. తపస్సు చాలా గొప్పది. ఆ తపస్సునికి మెచ్చుకుని ఒకసారి భగవంతుడు వరం ఇచ్చాక ఆ వరాలు పూర్తయ్యేదాకా వాడిని ఏం చేయలేము. చేసే పాపాల వల్ల తపశ్శక్తి క్రమంగా క్షీణిస్తుంది. వయస్సు పెరుగుతూ ఉంటే మనిషి శరీరం ఎలా పాడైపోతుందో పాపాల వల్ల పుణ్యం అలాగే క్షయమవుతుంది. పాపం పెరగాలి, పుణ్య క్షయమవ్వాలి, అప్పుడు వీడు క్షీణించాలి. అదేదో నేనే ఏర్పాటు చేస్తున్నాను, వీడింట్లోనే వీడికి ఒక కుమారుణ్ణి అందిస్తాను, వాడు నా భక్తుడు, వాడి వెంట పడతాడు, వాడిని సంహరించాలని ప్రయత్నిస్తాడు ఈ హిరణ్యకశిపుడు, దాంతో వాడు భ్రష్టుడవుతాడు అని వరం ఇచ్చాడు. కాబట్టి తద్వారా మనకేం సందేశం ఇచ్చాడు, ఒక స్థాయి దాటి పాపాలు చేస్తే భగవంతుడు మనిషిని శిక్షించడానికి కుటుంబంలోనో ఎవరినో ఒకళ్ళని గెంటుతాడనమాట. క్రమంగా కాలం మారింది. హిరణ్యకశిపుడి కుమారుల్లో నలుగురున్నారని చెప్పుకున్నాం. ఆ నలుగురిలో పెద్దవాడు ప్రహ్లాదుడు. శ్రీహరి భక్తి అందున సామాన్య భక్తి కాదు, ఎన్నో జన్మల నుంచి ప్రోగు చేసుకున్న పుణ్య ఫలితముగా ఏర్పడిన శ్రీహరి భక్తి ఒక పురుష రూపం ధరిస్తే ఆ పురుష రూపమే ప్రహ్లాదుడు. అందుకే జన్మాంతరావిర్భూత అచ్యుత పాద పద్మ మహిమావిష్ట అన్నారు ఆయన్ని. అనేక జన్మల నుంచి హరిని సేవించి పూజించి పూజించి ఈ జన్మలో ఎంత గొప్ప భక్తుడిగా పుట్టాడు ఆయన. వాళ్ళు గొప్పవాళ్ళు లేనివాళ్ళు అంత ఒక క్షణంలో గొప్పవాళ్ళు అవలా? వాళ్ళు ఈ జన్మలోనూ పూర్వజన్మల్లోనూ ఎన్నెన్నో తపస్సులు చేశారు, పుణ్యకార్యాలు చేశారు. చేయగా చేయగా ఆ పుణ్యం ఇప్పుడు మనం చూస్తుండగా ఫలిస్తుందన్నమాట. పుణ్యమైనా పాపమైనా ఫలించడానికి కొంత సమయం పడుతుంది, దానికోసం ఎదురు చూడాలి. ఈ కుర్రవాడు చిన్నప్పటి నుంచి ఆత్మవత్సర్వభూతానా తనను ఎలా చూసుకుంటాడో ఇతరులను కూడా అలాగే చూసుకునేవాడట. ఇది చాలా కష్టం. తనకైతే పాయసం, పక్కవాడికైతే ఆయాసం అని ఒక సామెత ఉంది. ఈ లోకంలో ఎవడైనా తనకిష్టమైన పదార్థాలు తాను తినడం మానే తనకి ఇవ్వగలుగుతాడా? తనకిష్టమైన స్థలం పక్కవాడికి ఇస్తాడా? తనకిష్టమైన బట్టలు ఇతరులకు ఇస్తున్నారా? ఎంతమంది ఇస్తున్నారు? ఏలో మీలాంటి జ్ఞానుల్ని పక్కన పెట్టండి, మీరు మహాత్ములు, మీకు ఇష్టమైనవి అవసరమైతే పక్కవాడికి ఇవ్వగలరు. కానీ సాధారణంగా లోకంలో ఎక్కువ మంది వాడికి ఇష్టమైనది వాడే తిని పక్కవాడికి ఇష్టం లేని కాకరకాయ కూర వాడికి దోసేస్తాడు. కానీ ఇతడు అలా కాక తనను చూచుకున్నట్టుగా ఇతరులను చూచేవాడు, అనగా అతనికి ఏది ఇష్టమో దాన్ని ఇతరులకు పెట్టేవాడు. తాను తినకపోయినా ఇతరులు తింటే ఆనందంతో ఉండేవాడు. అప్పుడప్పుడు శ్రీహరి మీద ఉన్న ప్రేమతో హరినామస్మరణం చేసి ఎగిరి గంతులు వేసి ఆనందంతో తనను తాను మరచి నృత్యం చేసేవాడు. నిజంగా భగవద్భక్తి ఉంటే, భగవంతుని మీద సంపూర్ణమైన భక్తి ఉంటే అటువంటి వాడు సిగ్గు విడిచిపెడతాడట. విడిచిపెట్టి ఎగిరి గంతులు వేస్తాడు. హనుమంతుడు అలాగే చేసేవాడు. నలుగురు ఉన్నారు, డ్యాన్స్ చేస్తే బాగుంటుందా అని ఆలోచించేవాడు కదట. రామ అని ఎవరైనా పలికితే ఆంజనేయుడు స్తంభాలు ఎక్కి కిందకి దూకి ఆనందంతో నృత్యం చేసేవాడు. అది నిజమైన భక్తుని యొక్క లక్షణం. అందులో ఎప్పుడైనా మీకు ఆనందం ఎక్కువైపోతే హరినామస్మరణం చేస్తున్నప్పుడు చిందులు వెయ్యాలి, ఆనందంతో ఎగిరి గంతులు వెయ్యాలి. అంటే ఉపన్యాసం మధ్యలో కాదు, అయ్యాక. మరి మధ్యలో ఎగిరి గంతులు వేస్తే ఉపన్యాసం రసాభాసం అవుతుంది కనుక. ఇతడు అలాగే నృత్యం చేసేవాడు. శ్రీహరి తనని ముట్టుకున్నాడని భావించి ఆనందంతో అప్పుడప్పుడు తన శరీరాన్ని తానే నిమురుకునేవాడు. సాధ్యమైనంత వరకు ఇతర స్నేహితులతో తిరిగేవాడు కాదు, ఏకాంతంగా ఉండేవాడు. ఇంతటి పరమ భాగవతోత్తముణ్ణి గ్రహించలేక తండ్రి శిక్షించాలి అనుకున్నాడు. అనగానే మైత్రేయుడికి అనుమానం వచ్చింది. ఈ లోకంలో ఎంత దుర్మార్గుడైన కొడుకునైనా తండ్రి చంపాలి అనుకోడు. కొడుకు ఎంత పాపాత్ముడైనా ఈ కొడుక్కే ధనం వెళ్ళాలి, ఆ కొడుకునికే పదవి వెళ్ళాలి అని తల్లిదండ్రులు సహజంగా భావిస్తారు. మనం చూస్తాం కదండి, తన ప్రాణం తీసే దుర్మార్గుడైనా ఆ కొడుకు మీద ప్రేమ పోదు తండ్రికి. అటువంటిది కన్న కొడుకుని ప్రహ్లాదుడి లాంటి ఉత్తముణ్ణి, భాగవతోత్తముణ్ణి, భగవద్భక్తుణ్ణి తండ్రి చంపడానికి ఎలా పంపగలిగాడు? పుత్రాన్ విప్రతికూలాన్ స్వాన్ పితరః పుత్రవత్సలాః. సహజంగా లోకంలో పితరః తండ్రులు పుత్రవత్సలాః పుత్రుడి మీద ప్రేమ కలిగిన వాళ్ళు అవుతారు. పుత్రుడి మీద ప్రేమ పొమ్మన్నా పోదండి. అలా పోయిందంటే ఇక వాడు పరమక్రూరుడు. ఇక వాడి గురించి మనం ఏం చెప్పలేం. మరీ ఏ నీచుడు అయితే తప్ప. అది మొఘల్ల దగ్గర ఉండేది. ఔరంగజేబు వాడి నాన్న జైల్లో పెట్టాడు, చంపాడు. ఇలా వాడంతా అంతే. షాజహాన్ని చెరసాల్లో పెట్టి అన్నగారి తల నరికి ఆ రాజ్యం ఆక్రమించడం, అది వాళ్ళ దరిద్రపు లక్షణం. కానీ ఇతరులు అలా చెయ్యరు. జ్ఞానులు ఎవరు అంత పాపిష్టి పనులు చేయరు. సొంత వాళ్ళని చంపాలనుకోరు, అన్నదమ్ములనే చంపాలనుకోరే. అటువంటిది కన్న బిడ్డని ఈ హిరణ్యకశిపుడు ఎలా చంపాలనుకున్నాడు? ఈ కథ ఏమిటి, కమావేశం ఏమిటి? అసలు ఈ హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడికి పూర్వజన్మ రహస్యం ఏదైనా ఉందా? ఈ విశేషాలు కూడా చెప్పు అన్నట్టు ఆయన. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టారు, క్రూరులు అయ్యారు, దానికి వెనక ఏదో కారణం ఉంటుంది. ఏదో కారణం లేకుండా ఒక కార్యం జరగదు. కార్యకారణ సంబంధము అని ఒకటి ఉన్నది. కార్యం జరగాలంటే కారణం ఉండాలి, కారణం ఉంటే కానీ ఆ పని జరగదు. ఈ కార్యకారణ సంబంధం ఏమిటనడక అప్పుడు ఆయన చెప్పాడు. చాలా కాలం క్రితం పరమ పూజ్యుడు కండు అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు కండు మహర్షి. ఆయనకి ప్రపంచం మీద వైరాగ్యం కలిగింది. ఏమున్నది సృష్టి? పుట్టడం, పెరగడం, విద్యలు నేర్చుకోవటం, మళ్ళీ వివాహాదులు చేసుకుని సంసారంలో ప్రవేశించడం, పిల్లల్ని కనడం, ఆ పిల్లల మీద వ్యామోహంతో వాళ్ళ కోసం సంపాదన పెంచుకోవడం, ఈ డబ్బు ఎవడు పట్టుకుపోతాడో అని రోజు బెంగపెట్టుకోవడం, క్రమక్రమంగా ఈ వ్యసనాలు పెరిగి దుఃఖం పెరిగి వార్ధక్యంలో అడుగు పెట్టడం. వార్ధక్యంలో కళ్ళు కనిపించవు, పళ్ళు సక్రమంగా పనిచేయవు, తల వెంట్రుకలు ఊడిపోతాయి, కాలు తీసి కాలు పెట్టలేము, తిన్నదరగదు, నిద్ర పట్టదు. ఈ బాధతో క్రమంగా తీసుకుని శరీరం విడిచిపెట్టి చేసిన పాపపుణ్యాలను బట్టి పాపం వల్ల నరకము, పుణ్యం వల్ల స్వర్గానికో వెళ్ళి మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మ ఎత్తి మళ్ళీ జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఇలాంటి దుఃఖాలు పొందుతూనే ఉంటారు ఈ జీవులు. దీనివల్ల సుఖం లేదు, దీనివల్ల లాభం లేదు. అందువల్ల ఈ సంసారానికి దూరంగా తపస్సు చేసుకుంటానని భావించి ఆయన యమునా నదీ తీరానికి వెళ్ళాడు. కఠోర తపస్సు చేశాడు, 1000 సంవత్సరములు తపస్సు చేశాట. పూర్ణం వర్ష సహస్రంతో పూర్తిగా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆనాటి మహానుభావులకి అంతటి శక్తి ఉండేది. 1000 ఏళ్ళు దేవుడు 2 గంటల ఉపన్యాసంలో కదలకుండా కూర్చునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నది 2 గంటల్లో 20 సార్లు కాలు అటు తిప్ప ఇటు తిప్ప ఏదో గందరగోళం చేస్తూనే ఉంటారు. కాబట్టి తపస్సు కలియుగంలో పూర్వంలా చేయటం చాలా కష్టం. ఆ కాలం వేరు, ఆ మహాత్ముల శక్తి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం కలిగి ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు ఆ తపస్సు. ఆయన 1000 ఏళ్ళు అంత తపస్సు చేశాడు. ఈ తపస్సు వల్ల ఆయన శరీరం అంతా బరువెక్కింది. ఆ బరువు ఆయనకి తెలియదు, ఆయన సన్నగానే ఉన్నాడు. తపస్సు వల్ల ఆయన శరీరం అంతా విష్ణు స్వరూపంగా మారిపోయింది. విష్ణువు హఠాత్తుగా భూమి మీదకి అడుగు పెడితే భూమి మొత్తం కిందకి దిగిపోతుంది. అందుకే విష్ణువు అవతరిస్తాడు, డైరెక్ట్గా ఎప్పుడు తన పాదం పెట్టడు. భగవంతుడు దివ్య రూపంతో వస్తే పైన నిలబడతాడు తప్ప భూమి మీద పాదం మోపడు. పాదం మోపాలంటే రాముడిగానో కృష్ణుడిగానో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. అవతారంలో ఉన్నప్పుడు పరమాత్మని భూమి మొయ్యగలదు తప్ప నిజంగా పరమాత్ముడు ఢామని వైకుంఠం నుంచి దిగాడా ఈ భూమి మొత్తం దబదబదబ పగిలిపోయి నశించిపోయి సముద్రం పాలైపోతుంది. అందుకే మీరు ఎప్పుడైనా దేవతలు ఆకాశంలో నిలబడే దర్శనమిస్తారు తప్ప నేల మీద అడుగు పెట్టరు. అడుగు పెట్టాలంటే ఏ తల్లి గర్భం నుంచో ఇంకో వస్తువు నుంచో అవతారం ఎత్తవలసిందే. ఇప్పుడు విష్ణువు కనుక భూమి మీదకి నిజంగా అడుగు పెడితే ఆ భూమి ఆగదు, ఆయన బరువు తట్టుకోలేదు. అలా విష్ణువుల ఈయన శరీరం కూడా తపస్సు వల్ల అంతటి దివ్య శక్తి పొందింది. ఆ శక్తి వల్ల భూమి ఆయన బరువు తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆయన జాలిపడి, భూదేవి నేను నా బరువుని నా మనశ్శక్తితో ఉపసంహరిస్తున్నాను, నువ్వు తేలిగ్గా ఉందుగాక, నన్ను మోయుదువుగాక అన్నాడు. దాంతో ఆయన బరువు ఆవిడ మోసింది. కానీ ఇంకా తపస్సు పెరిగిపోయింది దీనికి. ఈయన శిరస్సు నుంచి అగ్నిజ్వాలలు పుట్టాయి. ఈ అగ్నిజ్వాలలు ఇంద్రలోకానికి వెళ్ళిపోయాయి. ఇంద్రుడు కూడా ఈయన తపోగ్నిజ్వాలని తట్టుకోలేకపోయాడు, ఆ వేడి తట్టుకోలేకపోయాడు, వణికిపోయాడు. దేవతలంతా గతగతలాడిపోయారు, దిక్పాలకులంతా గతగతలాడిపోయారు. వీరంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ కండు మహర్షి అంతకంతకీ తపస్సు చేస్తూ ఉంటే ఆ కండు తపస్సు మాకు గండం అవుతోంది, మా పిండాలు బయట పడుతున్నాయి, మాకు ఈ గండం తప్పే మార్గం ఏమిటంటే ఆయన తపస్సు ఆపకపోతే ఈ ప్రపంచంలో ఆయన ఎవరూ పాడు చేయలేరు, నేను వరాలు ఇచ్చినా ఇంకా తపస్సు చేస్తూనే ఉంటాడు, కాబట్టి నువ్వే నీ ప్రయత్నములతో ఆయన తపస్సును ఆపు. కానీ ఆయన జోలికెళ్ళి అపచారం మాత్రం చేయకు, అంటే ఏమిటి, ఆయుధం పట్టుకెళ్ళావా నువ్వే భస్మం అయిపోతావు అన్నాడు బ్రహ్మ. కాబట్టి ఆయుధముతో కండు మహర్షిని ఏమీ చెయ్యలేము అని అర్థమయ్యింది ఇంద్రుడికి. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, ప్రమ్లోచన అని పేరు కలిగిన ఒక అప్సరసని పిలిచాడు. ఈ ప్రమ్లోచనని పిలిచి నువ్వు ఆ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళు. హఠాత్తుగా వెళ్ళావంటే ఆయన కోపగిస్తాడు. దూరం నుంచి ఆయనకి కనబడుతూ కనబడకుండా ఉంటూ ఆయన దగ్గర నృత్యం చేస్తూ ఆకట్టుకోవాలి. ఇదివరకు అప్సరసలు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ అప్సరసలని చూడగానే ఆయన కన్నెర్ర తీస్తే వాళ్ళు పారిపోయారు. కాబట్టి నువ్వు డైరెక్ట్గా రంభా ఊర్వశి మొదలైనటువంటి అప్సరసలకు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్లకుండా దూరంగానే ఉంటూ ఆయన్ని ఏదో రకంగా బొట్టలో వేసుకో. ఎంత గొప్పవాడైనా ఒక పరమసుందరి వల్లలో పడకుండా ఉండలేడు. అందులో నీ సౌందర్యం ఇతర అప్సర స్త్రీల యొక్క సౌందర్యం కంటే గొప్పది. కాబట్టి ఆయన ఆకట్టుకోనగా అలాగే అని ఈ ప్రంగులు వచ్చిన అనే అప్సరస భూలోకానికి వచ్చింది. కండు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి కొంచెం దూరంలో చిన్న గుడిసి వేసుకుంది. రోజు పొద్దున్నే వచ్చి వినయంగా ఆయనకు నమస్కరించి మళ్ళీ ఎక్కువసేపు అక్కడ ఉండకుండా యమునా నదిలో స్నానం చేసి ఆ తడిసిన బట్టలతో అటు ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు కొంగిలా పైకి కిందకి ఆడిస్తూ అప్పుడప్పుడు ఆయనకి నీళ్లు దగ్గర పెడుతూ పళ్ళు ఇస్తూ వినయంగా సేవ చేస్తున్నట్టు నటించి ఆయనకి దగ్గరయ్యింది. అలా కొంతకాలం సేవ చేస్తూ ఉంటే ఎవరో పుణ్యాత్ములు పాపం నా అలాగే తపస్సు చేసుకోవడానికి వచ్చి సేవ చేస్తుంది అనుకుని దగ్గరికి రానిచ్చాడు. ఆయన ఇక్కడ పడతారు బొట్టలో దగ్గరికి రానివ్వడంతో వస్తుంది గొడవ, ఏదైనా దూరంగా ఉన్నంత వరకు పర్వాలేదట. మరీ దగ్గరికి వచ్చేసరికి ఈయన కూడా క్రమక్రమంగా వ్యామోహంలో పడ్డాడు. ఒక రోజున పరమ సౌందర్యవతి అయిన ఆవిడ వేసవకాలంలో ఆయన దగ్గరకు వచ్చి కొంగుతో అలా విసిరికరతో విసిరినట్టుగా విసిరింది. ఆ విసరడంతో ఆ వక్షోజ సౌందర్యానికి ఆకర్షితుడైపోయాడు. సుందరి, కొంతకాలం నీ సంభోగం కావాలి అంటే నీ తపస్సు పాడైపోతుందేమోనండి అందిట ఆవిడ లోపల సంతోషపడుతూ. తపస్సుకే ఉందిలే, ఇవాళ కాకపోతే మళ్ళీ రేపు చేసుకుంటాను, నువ్వు దొరకద్దు అన్నాడు ఆయన. సరేనండి అన్నది. ఇక అక్కడి నుంచి ఆ ఇద్దరు హాయిగా యమునా నదీ తీరాల్లో ఒకళ్ళతో ఒకళ్ళు చెట్టా పట్టాలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ జలక్రీడలాడుకుంటూ తిరిగారు. సుందరి నీ వంటి దివ్య స్వరూపం లేదని ఆయన నీవాడు, మహాత్మా నీ ఇలాంటి తపస్శాలి లేడని ఆవిడనేది ఈ ఇద్దరు ఏ పూట చూసినా ఎక్కడ చూసినా వాళ్ళే. ఈవిడ మధ్య మధ్యలో ఏమండికి వెళ్ళొస్తానండి, ఎందుకంటే ఇంద్రుడి దగ్గర నృత్యం చేయాలి, ఇప్పటికే చాలా రోజులు గడిచిందంటే ఇంకొక రోజు ఉండనేవాడ. ఇలా కాలం గడిచిపోయింది. ఒకరోజు ఆమె, స్వామి ఇంక నేను వెళ్ళాలి, నేను స్వర్గం నుంచి వచ్చిన అప్సరసని, మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలి, అలా వెళ్లకుండా భూలోకంలో ఉండడం మా ధర్మం కాదు అని బ్రహ్మగారు మాకు చెప్పాడు. అనుమతిస్తే నేను వెళతానగానే అదేమిటి, ఇవాళ పొద్దుట సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే నువ్వు వచ్చావు, ఇంకా సాయం సంధ్య అవ్వలేదు, సాయం సంధ్య అయ్యాక వెళ్ళిపోదుగానే అంటే ఆవిడ పక్కపక్క నవ్వి, పొద్దున్న సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే నేను వచ్చానా, ఇప్పుడు ఇంకా సాయం సంధ్యావందనం చేస్తావా, మహాత్మా నేను వచ్చి ఇక్కడ ఎంతకాలం నుంచి నీతో తిరుగుతున్నానో నీకు తెలుసా అంటే నేను ఒక్కరోజే అనుకుంటున్నాను, పొద్దుట వచ్చావు ఇది ఈవినింగ్ అవ్వలేదని కదా ఇంకా మధ్యాహ్నం కదా అనుకుంటున్నాను అన్నట్టు ఆయన. సత్యం చెబుతున్నాను విను, నేను వచ్చి 900 సంవత్సరముల మీద 7 అంటే 907 సంవత్సరముల 6 నెలల 3 రోజులు గడిచింది అది. ఎక్కడ రోజులు కూడా లెక్కెట్టింది, 907 సంవత్సరముల 6 నెలల 3 రోజులు ఇవాళకి. ఇన్నేళ్లుగా సంధ్యావందనం లేదు నా వందనం తప్ప, నాతో తిరుగుతూ ఇప్పుడు మళ్ళీ స్నానం సంధ్యావందనం అంటామేమిటనగానే ఈయన నెత్తిమొత్తుకుని, ఏమిటి 1000 ఏళ్ళు తపస్సు చేసిన నేను అంత తపస్సుని విడిచి 907 సంవత్సరముల 6 నెలల 3 రోజులుగా నీతో తిరుగుతున్నానా, సంధ్యావందనం మానేశానా, తపస్సు మానివేశానా, ఇంద్రియ నిగ్రహం కోల్పోయానా, అయ్యయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశానా, నువ్వు నన్ను ఎంత బొట్లో వేసుకున్నావు, అయ్యిందేదో అయ్యింది, మళ్ళీ నా కంటికి కనిపించుకో పో అన్నాడు. అమ్మయ్య పొమ్మన్నర్ర బాబు చెప్పించుకున్నానని ఆవిడ బయలుదేరింది. ఈయన వెంటనే వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసి మళ్ళీ తపస్సు చేసి ఇంతకంటే ఎక్కువ శక్తి పొందాడు. ఆయన మహాత్ముడు, మహాత్ములు ఇంద్రియ నిగ్రహం కోల్పోయినట్టు నటిస్తారట. ఆ నటన వెనకాతల వారి పిచ్చివాళ్ళలారా, మా వంటి వాళ్ళని కూడా బుట్టలో పడతాం, ఇక మీ సంగతి ఏమిటని చెప్పడానికి అలాంటి పనులు చేస్తారు. ఆ తదనంతరం ఆయన తపస్సు చేసుకుని ముక్తి పొందాడు. ఈవిడ పొమ్మనగానే అమ్మయ్య అని బయలుదేరుతున్నప్పుడు ఈ మహర్షి తపస్సు పాడు చేశాను, ఆయన శపించి ఉంటే ఏమయ్యేది అనే ఆందోళన కొంచెం పొందింది. ఆ ఆందోళన వల్ల ఆవిడ గర్భవతి అయింది అప్పటికే ఆయన వల్ల. ఆ గర్భంలో ఉన్న శిశువు చెమట రూపంలో బయటకు వచ్చేసింది. శిశువు ముక్కలు ముక్కలైపోయి కడుపులో ఉన్న శిశువు చిన్న చిన్న అణువులుగా విభజింపబడి అణువులన్నీ శరీరంలో ఉన్న రోమకూపాల నుండి బయటకు వచ్చాయి. అది దేవతల శక్తి. మన కడుపులో పిండం అయితే నశిస్తే మొత్తం పిండం బయటకు వస్తుంది, కానీ పిండం చిన్ని చిన్ని అణువులుగా మారిపోయి చెమట ద్వారా బయటికి రాగానే అక్కడ ఆకులు ఉన్నాయి, గంధం చెట్టు ఆకులు, ఆకులతో ఈ చెమట తుడుచుకుని అక్కడ పారవేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఈ ఆకుల మీద ఉన్న చెమట రేణువులన్నీ మళ్ళీ కలిసిపోయాయి. చంద్రుడి కిరణములు దాని మీద పడగానే చంద్రుడి కిరణాలలో ఉన్న అమృత శక్తి వల్ల అదొక అందమైన ఆడపిల్లగా మారిపోయింది. దానికి మారిష అని పేరు పెట్టారు. మారిష అని పేరు పెట్టిన ఈ పిల్లని పితృదేవతలకు ఇచ్చి పెళ్లి చేశారు. దేవతలంతా కలిసి ఈవిడ కండు మహాముని వల్ల ప్రమ్లోచిని అని పేరు కలిగిన అప్సరసకు పుట్టిన ఉత్తమ స్త్రీ, చంద్రుడి కిరణముల వల్ల పునర్జీవితం పొందింది, ఈవిడ అమృతస్వరూపిణి అని పితృదేవతలు ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఈ మారిషకి ఈ పితృదేవతలు ప్రచేతస్సులని కూడా పిలుస్తారు వారిని. ఈ ప్రచేతస్సులకి పుట్టినటువంటి వాడే దక్ష ప్రజాపతి. దక్షుడు చాలా అవతారాలు ఎత్తాడు, ప్రతి కృతయుగంలో పుడతాడు. ఒకప్పుడు బొటనవేలు నుంచి పుట్టాడు, బ్రహ్మగారి బొటనవేలు నుంచి. ఒకసారి బ్రహ్మ మానసపుత్రుడై పుట్టాడు. ఒక కల్పంలో ఇలా ప్రచేతస్సులకి మారిషకి దక్షుడు కుమారుడిగా పుట్టాడు. ఈ దక్షుడికి వరుసగా చాలామంది కూతుళ్ళు పుట్టారు. ఆ కూతుళ్ళల్లో 13 కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. అందులో 2వ దితి. ఆ దితికి పుట్టినటువంటి వాళ్లే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, సింహిక అనే కూతురును అని మైత్రేయుడికి ఈ దక్షుడు, దక్షుడి కూతుళ్ళు, ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టిన వృత్తాంతం చెప్పి, ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టడం అనే కథలు కూడా ఒక గొప్ప కథ ఉన్నది, అది చెబుతున్నా విను. ఒకప్పుడు బ్రహ్మ మానసపుత్రుడు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే 4 సమస్త లోకాలని సంచరిస్తూ వైకుంఠానికి వెళ్ళారు. వాళ్ళు మహాత్ములు. మహాత్ములు ఎప్పుడు ఒకే చోట నిలకడగా ఉండరు. తపస్సు చేసినప్పుడు మాత్రమే ఒక చోట ఉంటారు, తక్కినప్పుడు తీర్థయాత్రల వంకతో సంచారం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇంట్లో కూర్చుని హాయిగా గుంటూరు, అరండల్పేట, బ్రాడీపేట ఇంట్లో కూర్చుని వేళకి టిఫిన్ తింటూ నిద్రపోతూ లేస్తూ సీరియల్స్ చూసుకుంటే మళ్ళీ సీరియల్స్గా జన్మలెత్తుతాం. అందుకని జ్ఞానులు ఎప్పుడూ వీలున్నంత వరకు తీర్థయాత్రలు, క్షేత్రాలు చూస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూచి తరించి వారిని తరింపజేసి దాన ధర్మాలు చేసి ఉత్తమ కర్మాచరణ చేసి తద్వారా తాము తరిస్తారన్నమాట. అందులో భూమి మీద పుట్టాక ఎప్పుడు ఏదో రకంగా తీర్థయాత్రలు చేయాలి. ఇది లోకానికి చెప్పడానికే సనక సనందనాదులు సమస్త లోకాలు సంచరించేవారట. కేవలం భూలోకమే కాదు, ఈ భూలోకం, భవర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళాది లోకాలు, ఇది కాక ఇంకా బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం, ఇలా సమస్త లోకాలు ఎప్పుడు వీలుంటే అప్పుడు వాళ్ళు తిరిగి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో తరచుగా వాళ్ళు త్రిమూర్తులను సందర్శిస్తారు. మణిద్వీపానికి కూడా వెడతారు వాళ్ళు, అంతటి మహాత్ములు వాళ్ళు. ఒకసారి వాళ్ళు వైకుంఠానికి వచ్చారు. ఆ సమయంలో వైకుంఠానికి సప్త ప్రాకారాల అవతల శ్రీ మహావిష్ణువు అమ్మవారు లక్ష్మీదేవితో భవిష్యత్తు గురించి చర్చిస్తున్నాడు. ఈ సప్త ప్రాకారాల్లో మొదటి ప్రాకారం దగ్గర జయుడు, విజయుడు అని ఇద్దరు కాపల వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరూ ద్వారపాలకులు. అవి నిజానికి వాళ్ళ పేర్లు కావు, ఉద్యోగాల పేర్లు. జయుడు, విజయుడు అంటే అది ఉద్యోగం అనమాట. అందులో ఎవరున్నా జయ విజయులే. జయ విజయులకి శాపం వస్తే ఇంకొకరిని ఎవళ్ళని అందులో పెడితే వాళ్ళు జయ విజయులే. మనకి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇవన్నీ అందులో ఎవరుంటే వాళ్ళని ముఖ్యమంత్రి అంటాం, ఎవరుంటే వాళ్ళని ప్రధానమంత్రి అంటాం, ఎవరు రాష్ట్రపతి పదవులు ఉంటే వాళ్ళని రాష్ట్రపతి అంటాం. వాళ్ళు అసలు పేర్లు పలకకుండా ఎక్కువగా రాష్ట్రపతి అని అంటారా. అలాగే జయ విజయులు కూడా పదవి అన్నమాట. ఆనాటికి అందులో ఇద్దరు మహాత్ములు ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా విమోచనుడు, ఆలోచనుడు అని పేరు. వాళ్ళిద్దరూ జయ విజయుల పదవుల్లో ఉన్నారు. వాళ్ళు నిజానికి జ్ఞానులు, భగవద్భక్తులు, అన్నీ ఎరిగిన వాళ్ళే. కానీ కాలప్రభావం ఒకటి ఉంటుందిగా, ఆ కాలప్రభావంతో ఆ పూట వీళ్ళు సనక సనందనాదులు చూడగానే వాళ్ళని లోపలికి పంపలేదు. కారణం, ఈ సనక సనందనాది మహర్షులు 4 బ్రహ్మ మానసపుత్రులు, వాళ్ళు వయస్సుని జయించారట. ఎప్పుడు చూచినా 8 పిల్లవాళ్ల వలె ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు అంతకుమించి ఎక్కువ వయస్సుతో ఉన్నట్టు కనపడరు. అది భగవంతుడు వారికి ఇచ్చిన వరం. వాళ్ళని చూసిన వాళ్ళు చుట్టుకొని చిన్నపిల్లలు అనుకుంటారట. పిల్లలైతే వైకుంఠానికి అసలు ఎలా వెళ్ళగలరండి? ఏదో 8 కుర్రాడు చదువుకుంటున్నవాడు, 4వ తరగతో 3వ తరగతో చదువుకుంటున్నవాడు హఠాత్తుగా వైకుంఠానికి ఎలా వెళ్ళగలుగుతాడు? ఆ మాత్రం ఊహ వాళ్ళకి రావాలి. అయినా ఆ పూట వాళ్ళ కర్మయోగం వల్ల పిల్లలు 4 వైకుంఠానికి వస్తూ ఉంటే గదలు అడ్డం పెట్టి, ఆగండి డింభకులారా ఆగండి అన్నారట. వాళ్ళు తెల్లబోయారు. మేము విష్ణు దర్శనానికి వెళ్ళాలండి, అందుకని స్వామివారి దర్శనానికి పెడుతున్నాం అంటే ఎవరిని లోపలికి రానివ్వవద్దని మా స్వామివారి ఆజ్ఞ. బోచిగుడ్డలు పెట్టుకున్న చిన్నపిల్లలు, పైగా ఇందులో కొంతమంది దిగంబరులు, అటువంటి పిల్లలు స్వామి దర్శనానికి వైకుంఠంలోకి చొరవ చేసి చొచ్చుకుపోతారా అని ఆపేశారట వాళ్ళు. డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానస దంభకులం త్వరగనీక తరిమిరధీశ. వాళ్ళు చిన్నపిల్లలు, మనస్సులో అహంకారం లేనివాళ్ళు. సాధారణంగా ఎవరికైనా తిరస్కారం వస్తే కోపం వస్తుంది, అటువంటి కోపమును జయించిన వారు. మేము గొప్పవాళ్ళమని అహంకారం లేదు. ఈ అహంకారాలని మానవులకి దిక్మాల మానవులకి పనికి మాలో ఒక పదవి వచ్చిందనుకోండి, ఇంకా అక్కడ నుంచి వాడు ఎన్ని అవుట్లు పీల్చేస్తాడో. ఈ పదవి మధ్యలో రెండేళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వాడు మొహం ఎవడదు. ఏడు మొహాలు వాడు, నాకు ఎందుకు ఇవ్వలేదు మంత్రి పదవి? ఎందుకు ఇస్తారు? నీ బతికిది కనుక. నువ్వు ఎప్పుడన్నా పదవిలోకి వచ్చిన తర్వాత ఎవడికైనా ఉపకారం చేసావా? నువ్వేం చేసావని. అందువల్ల అధికారాంతమునందు చూడవలదా అయ్య సౌభాగ్యములు అన్నారు ఎప్పుడో. పూర్వం ఒక అద్భుతమైన పద్యం ఉన్నది, విధి సంకల్పము చే ఒకనొకడు తా విశ్వంబు పాలించుచో బధిరం వెక్కువ మాట తక్కువ సదా భాషలు దురుక్తుల్ మనోవ్యథతో మత్తతతోడ దుర్వ్యసన దుర్వ్యాపార తంచెందు ఆ అధికారాంతము నందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు. ఏదో పూర్వజన్మలో చేసుకున్నాడు ఒక పుణ్యం. బ్రహ్మగారు నీకు కొంతకాలం పదవి వచ్చుగాక అన్నాడు, అది విధి సంకల్పం అంట. ఈ విధంగా విధి సంకల్పం వల్ల ఒకడికి కొంతకాలం ఒక ప్రాంతం పరిపాలించే అధికారం వచ్చింది. మంచి అదృష్టం బాగుండి పరిపాలన చేసే యోగం వచ్చింది. ఇంకా సీట్లో కూర్చోగానే పరిపాలన అధికారం రాగానే ఆ రోజు నుంచి వాడికి చెవుడు పట్టుకుందిట. అంటే ఏమిటి? ఎవడ మాట వినడం, నేను విన్నాను, నేను ఇంతే అంటాడు. అది చెవుడు అంటే. పోనీ కాస్త ఏదన్నా మంచి మాట చెప్పంటే నేను చెప్పను, ఎవడికి మీకు మంచి కలగజేసే మాట చెప్పనంటాడు. ఒకవేళ మాట్లాడితే దురుక్తులు, నోటుకొచ్చినట్టు బండభూతులే తిడతారు. అదేం మాట్లాడండి, అదేం మాట్లాడు బాబోయ్, వినలేం, భయంకరం అన్నమాట. అందుకని సదా భాషలు దురుక్తులు. ఒకవేళ మాట్లాడితే అవి చండాలపు భాష, ఆ భాష వినలేమన్నమాట, బూతులే తిడుతూ ఉంటారు. బాత్ బాత్మే బూత్తు హై అన్నట్టుగా మనోవ్యథ. దానివల్ల వాడికి ఎందుకని నేను తిడుతున్నాను, నేను ఎవడి మాట వినట్లేదు, నేను మొండిగా ఉంటున్నాను, నన్ను ఏం పడగొడతారో, ఎవరు పడగొడతారో, పదవి పోయాక వాళ్ళు నా మీద కక్ష కడతారేమో అనే కసోటి ఉంటుంది కదా. దాంతో మనోవ్యథ, దాంతో మత్తత. దానివల్ల మహాభాత దుర్వ్యసనం అంటే చాలా ఆందోళన చెందుతాడు. చిట్ట చివరికి పనికి మాలినవాడైపోతాడు. రేపు పదవి పోతుంది కదా, అప్పుడు ఏమన్నారు చివరిన, అధికారం అయ్యాక అప్పుడు చూడాలి వాడి సంగతి. నిన్నటిదాకా అని చేతులు ఎత్తినవాడు ఇక్మలడా, ఎంత ఏడిపించేవరా, పోరా అంటారు. అధికార నివాసం ఖాళీ చేయిస్తారు. ఆ అయ్యగారి సౌభాగ్యం అధికారం పోయాక తెలుస్తుంది. మన కళ్ళ ముందే చూస్తున్నాం కదండి, నిన్నటిదాకా చుట్టూతా ఎంతోమంది అధికారులు ఉంటారు. వాడి పోస్ట్ పోగానే, వాడు ఊష్ట్ అయిపోగానే వాడిలో ఉన్న బూస్ట్ అంతా లాగి వేస్ట్ పోరా అని గెంటేస్తారు. పేస్ట్ అయిపోయిన తర్వాత ట్యూబ్ అవతలు పారేసినట్టు పారేస్తారు. అది కూడా పారేరు, కనీసం ఇంకే వీళ్ళని గెంటేస్తారు. అది కర్మయోగం అంటే. కాబట్టి అటువంటి వాళ్ళని ఏమంటారు, దంభకులు, దంభం కలిగిన వాళ్ళు. కానీ వీళ్ళు అలా కాదు, అసలు ఏ దంభము అహంకారం లేని వాళ్ళు, ముక్త మానస దంభకులు. ఎప్పుడూ శ్రీహరినామస్మరణమే చేస్తారట వాళ్ళు. హరినామస్మరణం చేస్తూ అత్యంత ఆనందం పొందుతూ ఉంటారు. హరినామస్మరణమే వారికి అమృతం, హరినామమే వారికి ఆహారం, హరినామమే వారికి ఆనందం, వారి జీవితమే భగవన్నామం. అటువంటి వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపడంతో ఎప్పుడూ కోపం రాని వాళ్ళకి ఆ పూట కోపం వచ్చింది. సకల లోకాలు తిరిగే శక్తి కలిగినటువంటి వాళ్ళని చంటి పిల్లల కింద భావించారు మీరు. మమ్మల్ని గొడ్డిప్పుకు తిరిగే చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ఏదో మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీకు ఈ పదవి వచ్చింది, శ్రీమన్నారాయణుడికి కాపలా కాసేటటువంటి అధికారం వచ్చింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి లోపలికి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని గంటి వేశారా? సామాన్య మానవుడైతే ఈ వైకుంఠం దాకా రాగలడా? వస్తే నిలబడగలడా ఇక్కడ? ఇది అసుర లక్షణం, మూర్ఖ లక్షణం, క్రూర లక్షణం. ఇటువంటి అహంకారం ఉన్నవాళ్ళు వైకుంఠంలో ఉండడానికి పనికిరారు అని వాళ్ళు వెంటనే శాపం పెట్టేశారు. వారించిన తమకంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోనిన వారితులై పుట్టుడనుచు వసుధాధీశ. తమని శ్రీహరి దర్శనము చేయకుండా ఆపిన కారణం చేత క్రోధావేశం పొందిన సనక సనందనాది మహర్షులు వారి కేసి తిరిగి, ఓరి మీరు ఇంక వైకుంఠంలో క్షణం కూడా ఉండవద్దు, పండి భూలోకానికి. అక్కడ దక్షుడి కూతురు దితి కశ్యపుణ్ణి వివాహం చేసుకుంది, ఆమె గర్భంలో రాక్షసులై పుట్టండి, ఇంక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఈ శాపం పొందకుండా. అవారితులు అంటే ఇంక మిమ్మల్ని ఈ శాపం పొందకుండా ఆపగలిగేవాడు ఎవడూ లేడు, మిమ్మల్ని భూలోకంలో రాక్షసులుగా పుట్టకుండా రక్షించేవాడు ఒక్కడు కూడా లేనివాడు, పుట్టండి పండి. ఇది రజోగుణం, తమోగుణం. ఈ గుణం ఉన్నటువంటి వాడు వైకుంఠంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనడంతో సప్త ప్రాకారాలు తెరుచుకున్నాయి. వైకుంఠంలో 7 ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారం అంటే పెద్ద కాంపౌండ్ వాళ్ళనమాట, ఆకాశాన్ని తాకుతూ ఉండేటటువంటి పెద్ద ప్రహరీ. అటువంటి గోడలకి 7 సింహద్వారాలు ఉంటాయి. ఈ సప్త ప్రాకారాలకి ఉన్న సింహద్వారాలన్నీ పెద్ద పెద్ద తలుపులు తమయంత తాము తెరుచుకున్నాయి. అందులో నుంచి శ్రీహరి లక్ష్మీ సమేతంగా బయటకు వచ్చాడు. వెంటనే సనక సనందనాది మహర్షులు వారి కాళ్ళ మీద పడి భక్తితో ప్రార్థించారు, ప్రభు హృదయంలో ప్రవేశించి ఆనందం కలగజేసి ఈ చరాచర జగత్తంతా నీవే అని నిరూపించే నీకు పురుషస్వరూపునికి నిర్గుణునికి గుణములు లేనివాడయ్యుండి కూడా గుణములు రూపములు కలిగిన వ్యక్తిగా కనపడే నీకు మేము భక్తితో నమస్కరిస్తున్నాం. మాకు మా తప్పు అర్థమైపోయింది, ఏదో కాపలవాళ్ళు చిన్న పొరపాటు చేశారు, లోపలికి రానివ్వలేదు. ఆ మాత్రానికి మేము కూడా కోపగించకూడదు కదా, ఇంత ఉక్రోషం చూపించకూడదు కదా. సాధువులమయ్యుండి కూడా నీ దగ్గర పనిచేసేవాళ్ళని బాధించాం, ఇది మా దోషం, మమ్మల్ని క్షమించి మేమిచ్చిన శాపం నీవు వీళ్ళకి తగలకుండా నిరోధించు, తిప్పి ఉపసంహరించు అన్నారు వాళ్ళు. ఎందుకన్నారో తెలిసిన, శ్రీహరి సనక సనందనాదులు జయ విజయుల్ని చెప్పించగానే తానే బయటకు వచ్చాడు తలుపులు తీసుకుని. అంటే అంతరార్థం ఏమిటి, మీరు ఎవరన్నా నా దర్శనానికి వచ్చినప్పుడు నేను లోపలికి రానివ్వకుండా నేనే బయటకు వచ్చి మాట్లాడితే అంతరార్థం ఏమిటి, మీరు లోపలికి రావడం నాకు ఇష్టం లేదని. ఒక్కసారి శాపం పెట్టడంతో సనక సనందనాదులు వైకుంఠం లోపలికి వచ్చి అర్హత కోల్పోయారు. ఆ అర్హత కోల్పోయారు కాబట్టి ఈయనే బయటకు వచ్చి దర్శనమిచ్చాడు. అది వాళ్ళు కనిపెట్టారు, కనిపెట్టే మేము చేసింది పొరపాటు అయ్యింది, మమ్మల్ని క్షపించు, తపస్సు చేసి మళ్ళీ మేము లోపలికి వచ్చేటటువంటి అర్హత పొందుతాం, నీవు ఈ శాపం తగలకుండా వీళ్ళని రక్షించమరగా నేను రక్షించనన్నాడు ఆయన. నన్ను తిట్టినా నేను సహిస్తాను, కానీ నా భక్తులైన మీ బోటి వారికి అపచారం చేశారు వీరు, భక్తులకు అపచారం జరిగితే నేను క్షమించను, మీకు వాళ్ళు చేసిన అపచారం వాళ్ళు అనుభవించక తప్పదు అని వాళ్ళని దగ్గరికి పిలిచి, నాయనలారా మీరు వరుసగా 3 జన్మలు ఎత్తుతారు, ఈ మహాత్ములకి బాధ కలిగించారు మీరు 3 సార్లు, గదలు 3 సార్లు అడ్డం పెట్టారట, ఆగండి 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 అన్నారట. అందుకని వరుసగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే పేరుతో కశ్యపుడికి దితికి పుత్రులై జన్మిస్తారు. తర్వాత 2వసారి కైకసికి విశ్రవసునికి రావణ కుంభకర్ణులు అనే పేరుతో జన్మిస్తారు. ఆ 3వసారి దంతవక్త్రుడు శిశుపాలుడు అనే పేరుతో జన్మిస్తారు. నేను మీకోసం అవతారాలు ఎత్తుతాను, మిమ్మల్ని సంహరిస్తాను, 3 సార్లు నా చేతిలో చచ్చి తిరిగి మీరు వైకుంఠం పొందండి, అప్పటిదాకా మీ ఉద్యోగం వేరే వాళ్ళకి ఇస్తాను, అప్పటిదాకా మీరు చచ్చినా వైకుంఠానికి రారు. అంటే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు చచ్చి వెంటనే వైకుంఠానికి వెళ్ళరు, మళ్ళీ జన్మెత్తేదాకా నరకంలో ఉంటారు రెండో. భగవద్భక్తులకి కష్టం కలిగిస్తే పోని ఒక జన్మలో చచ్చి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ భూమికి వచ్చే అవకాశం ఇవ్వట్లేదు ఆయన. హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఉన్న మిమ్మల్ని నేను వరాహ రూపంలో నరసింహ రూపంలో సంహరిస్తాను, చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళి శిక్షణ అనుభవించండి యమలోకంలో అందరిలాగే, మళ్ళీ రావణ కుంభకర్ణులుగా పుట్టండి, మళ్ళీ రాముడి చేతిలో చావండి, చచ్చి మళ్ళీ నరకానికి వెళ్ళండి, మళ్ళీ శిశుపాలదంతోక్తులుగా పుట్టండి, కృష్ణావతారంలో మిమ్మల్ని చంపుదాను, అప్పుడు మాత్రం మీరు వైకుంఠానికి రండి, అప్పటిదాకా తప్పదు మీకు నరకం బరకాలు చింతవరికలు దెబ్బలు అన్నాడు ఆయన. సాధువులకు అపకారం చేస్తే ఎంత శిక్ష వచ్చిందో చూసారా. అటువంటిది ఇవాళ కలియుగంలో సాధువులకి ఎన్ని ఇబ్బందులు కలిగిస్తున్నారు, వాళ్ళ మీద కక్ష కట్టడం, క్షమార్పణ చెప్పమండం, అడ్డమైన వాడికి మనోభావాలి. అసలు మనస్సు అంటే ఏమిటో తెలుసా, వాడి భావం అంటే ఏమిటో తెలుసా వాడికి? ఏదో భయంకరమైన పోయే కాలం వస్తుందండి చాలామందిలో. వాడికి మన ధర్మం అక్కర్లా, పరమ పవిత్రమైన ఈ హైందవ ధర్మం అక్కర్లా. వాడు వాడి కులం, ఆ కులంలో కూడా మళ్ళీ వాడికి సంబంధించిన శాఖ, అవి బాగుంటే చాలన్నమాట. ఇదే కలియుగం యొక్క లక్షణం. పూర్వం ఇంతకంటే గొప్ప వర్ణాలు ఉన్నాయి, కానీ అందరూ ఐకమత్యంతో బతికారు. ధర్మరాజు గారి సన్నిధానంలో అన్ని రకాల వృత్తులు వాళ్ళు ఎంత ప్రేమగా వెసిలారో చెప్పారు. అప్పుడున్న కాలం అది, ఇప్పుడున్నటువంటి కాలం ఎంత మారిపోయింది అనిపిస్తున్నారు. ఇప్పుడు వద్దొద్దుంటూనే ప్రతివాడు కులాలు ఎత్తుతాడు, ప్రతిదానికి రిజర్వేషన్, గందరగోళం, అలా అయిపోయింది కాలప్రభావం. ఈ ఎప్పటికీ ఇందులోంచి బయటపడతామో తెలియటం లేదనమాట. ఇదే కాలప్రభావం. కాలోహి దురతిక్రమ. ఆనాడు సాధువుల శాపానికి గురైన వాళ్లే ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని పరాశర మహర్షి మైత్రేయుడికి చెప్పి, హిరణ్యాక్షుడు వరాహ రూపంలో ఉన్న శ్రీహరి చేతిలో మరణించాడు. ఇప్పుడిక హిరణ్యకశిపుడి వంతయ్యింది. హిరణ్యకశిపుడికి పుత్రుడంటే చాలా ఇష్టం. ప్రహ్లాదుడు బంగారం లాంటి రంగులో ఉండేవాడు, పరమానంద స్వరూపుడు. కాకపోతే కుర్రాడు సరిగ్గా చదువుకోవట్లేదేమో, ఎప్పుడు చూసినా ఆడుకుంటున్నాడు, ఏదో కన్నీళ్లు కరుస్తూ ఉంటాడు. ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలని తెలియదు కదా, అందుకని పిచ్చివాడైపోతున్నాడు. చదువు లేకపోతే పాడైపోతాడు. ఈ కొడుకుని అందరిలాగే సాఫ్ట్వేర్ని చేయాలి అనిపించింది ఆయనకి. పాపనాడు మంచి చదువుకున్నవాడిగా చేసి ఉద్యోగిగా చేయాలనుకున్నాడు. అనుకుని ఒక రోజున కుమారుడి దగ్గరికి పిలిచాడు. నాయన, నా మాట విను, చదువుకోకపోతే ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా పాడైపోతాడు. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా ఒక గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే ఎందుకు పనికిరావు. విద్య చాలా గొప్పది. విద్య పరదేశానికి వెళ్ళినా రక్షిస్తుంది. అందున భవిష్యత్తులో ఎంత అసుర కులానికి నువ్వు రాజువు కాబోతున్నావు, రాజుకి దండనీతి తెలియాలి, అన్వీక్షకి విద్య తెలియాలి, అర్థశాస్త్రం తెలియాలి, శిక్షాశాస్త్రం అంటే ఏమిటో పూర్తిగా తెలియాలి. ఇవన్నీ తెలియకపోతే, యుద్ధనీతులు తెలియకపోతే వాడు రాజుగా పనికిరాడు. కాబట్టి బాగా చదువుకో. తెలుగులో ఈ విష్ణు పురాణంలోనూ భాగవతంలో ఉన్న శ్లోకాలని పోతరగా చక్కని పద్య రూపంలో అనువాదం చేశాడు. చదువుని వాడు అజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగ వలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదవకపోతే వాడు అజ్ఞాని అవుతాడు, తెలివి తక్కువాడు అవుతాడు. చదివితే ఏది మంచో ఏది చెడో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. కాబట్టి భూమి మీద పుట్టినవాడు ఎవడైనా చదువుకొని తీరాలి. మహాత్ములు శుక్రాచార్య పుత్రులు శండు అమార్కుడు అని ఇద్దరున్నారు. వాళ్ళని చండామార్కులు అంటారు. క్రమంగా పాఠాంతరంలో సేబదులుగా చేవ చేరింది, చండామార్కులు అన్నారు. మొత్తం మీద చండామార్కులు అన్నా చండామార్కులనే వాళ్ళే. ఒకడు శండు, ఇంకొకడు అమర్కుడు అన్నమాట. వీరు చాలా గొప్పవాళ్ళు, నీతి కోవిదులు. గురువైన శుక్రాచార్యుడి పుత్రులు శుక్రుడి లాంటి శక్తి కలిగిన వాళ్ళు. వారి దగ్గరకు వెళ్ళి విద్య నేర్చుకోమనగానే ప్రహ్లాదుడు అలాగే అన్నట్ట. వాళ్ళు కొంతకాలం తీసుకెళ్ళి పాఠం చెప్పారు. గురువుగారు ఏం చెప్పినా అది వినేవాడట. ఎత్తత్ర గురుణా ప్రోక్తం శుశ్రువే అనుపపాఠచ నసాదు మనసామేనే స్వపరాసద్గ్రహాశ్రయం. అంటే గురువుగారు చెప్పిన పాఠాలన్నీ విన్నాడు. యథాతథంగా వాళ్ళు అప్పచెప్పేవాట. వాళ్ళు అప్పచెప్పమనగానే అప్పచెప్పేవాడు, అప్పచెప్పేవాడు కానీ మనస్సుకు పట్టించుకునేవాడు కాదు. జ్ఞాపక శక్తి ఉంది, అప్పచెప్పేవాడు, చదివేవాడు, వద్దు అనేవాడు కాదు. కానీ మనస్సులో మాత్రం ఏమిటి చదువు, ఎన్నాళ్ళు చదివితే ఉపయోగం ఉంది, రోజు డయ్యం ఉండకు అని సూత్రాలు చదువుకోవడం, రెండు రెళ్ళు నాలుగు మూడు రెళ్ళు ఆరు అని ఎక్కాలు చదువుకోవడం, వీటి వల్ల ఉపయోగం ఏమున్నది? ఎప్పటికైనా ముక్తి పొందాలి, ముక్తి పొందేటటువంటి మార్గం నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను అని లోపల లోపల ఇదంతా వ్యర్థమని భావించి హరినామస్మరణమే చేసేవాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒక రోజున హిరణ్యకశిపుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఈ కుమారుడికి గురువులు ఏం పాఠం చెప్పారో, వాడేం చదువుకున్నాడో తెలుసుకుందాం అనుకుని గురువులకి చెప్పి పిల్లవాడిని తన దగ్గరికి రప్పించుకున్నాడు. పిల్లవాడు రావడంతో వినయంగా తండ్రికి నమస్కరించాడు. నమస్కరించగానే కుడి తొడ మీద కూర్చోబెట్టుకుని ప్రేమగా జుట్టు నిమిరి, పూర్వం ఈ తల మీద వాసన చూసేవారు, మూర్ధ ఆఘ్రాణం, మూర్ధాఘ్రాణం చేసేవారు, అనగా ఈ బ్రహ్మరంధ్రం దగ్గర అలా వాసన చూసేవారు అని వాసన చూసేవారు. చిన్నపిల్లల తలలు వాసన చూస్తే బాగుంటుంది. ఎవరి తలలు పడితే వాళ్ళ తలలు వాసన చూస్తే దిక్మాల వాసన వస్తాయి, పేలు వాసన వస్తాయి. కానీ ఏది ఏమైనప్పటికీ చిన్నపిల్లలు ఒక అద్భుతమైన శరీరంతో ఉంటారు. ఆ గాత్రం, ఆ సౌకుమార్యం వేరన్నమాట. అందుకే మూర్ధాగ్రహణం చేసి తొడ మీద కూర్చోబెట్టుకుని, నాయన ఇన్నాళ్ళు చదువుకున్నావు కదా, ఈ చదువులో నీకు నచ్చిన చదువు ఏది బాగుందనిపిస్తే అది నాకు చెప్పు అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు నచ్చిన చదువు చెప్పమంటున్నావు కనుక చెబుతున్నా విను. తత్సాధు మన్యే అసురవర్య దేహినాం సదా సముద్విగ్నధియా మసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంతకోపం వనంగతో యత్ హరిం ఆశ్రయేత. నాన్న నాకు ఏది మంచివో చెబుతున్నా విను. మానవుడై పుట్టాక ఆ జీవికి ఇది నాది, ఇది నేను అనే ఒక ఊహ కలుగుతుంది. నేను అనుకోగానే తన శరీరం మీద ప్రేమ, నాది అనుకున్న వాళ్ళ మీద ఏమో భ్రాంతి కలుగుతాయి. ఈ నేను నాది అనే మాయలో పడి ఇవాళ ఉండి రేపు నశించిపోయే విషయాల మీద వ్యామోహం పెట్టుకుని మానవులు నశిస్తుంటారు. ఇక్కడ మానవులు అంటే జీవులు అని అర్థం అన్నమాట. జీవులు నశించిపోతూ ఉంటారు. అది వాళ్ళ నాశనానికి మూల కారణమవుతుంది. అది పనికి మాలింది అని నేను అనుకుంటున్నాను. అందువల్ల నేను నాది అనే భ్రాంతి విడిచిపెట్టాలి, అది బాగా మంచిది. ఇంక రెండోది, ఇల్లు ఎటువంటిదో తెలుసా? ఓ చోట నేలబారు నుయ్యి ఉందిట. పూర్వం నూతులు ఉంటాయి పొలాల్లో చూసారా, వాటికి వరలు ఉండవు, అచ్చం నేలతో సమానంగా ఉంటాయి. పాపం ఎన్నో ఎడ్లు అందులో పెట్టి తెచ్చేవండి బాబు కర్మ. అందుకే చుట్టూ ఏదైనా కట్టాలి, కట్టకపోతే ఏమవుతుంది, ఆ నేలబారు నూతుల్లో పడి ఎంతమంది పోతున్నారు, పొలాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి తెలుసుకోలేక మనం కూడా పడిపోతాం లేనిపోయింది అందులో. అలా నేలబారు నూతి మీద ఎవడో ఎండుగడ్డల పరిచేట పైన పైన గడ్డి పరకలు పరచబడిన నేలబారు నుయ్యి లాంటిది ఈ సంసారం. అది గడ్డనుకుని కాలెడితే దుక్కుని అందులో పడతావు. ఇక అంతే సంగతి, బతకచ్చు కాలో చెయ్యో విరగచ్చు. ఎంత అందమైన పోలికండి ఇది. అది ఎటువంటిది అంటే గడ్డితో కప్పబడిన కటిక చీకటితో ఉన్న నుయ్యి లాంటిది. పొరపాటున అందులో కాలు పెడితే లోపల పడిపోతాం. అటువంటిది ఈ గృహం. ఆ తెలియక గృహం అంటే ఏదో ఉంది, అందులో సుఖాలు ఉన్నాయనుకుంటాడు. ఏముంది సుఖం, కళ్ళు పూసి తెరిచేలోపు ఇంట్లో వీడు ఉండడు. ఎంతోమంది వెళ్ళిపోయారు, మరి ఎంతోమంది వెళ్ళబోతున్నారు. రోజు ఏదో కష్టమే, డబ్బు సంపాదించాలనే కష్టం, జబ్బుల కష్టం, నడవలేని కష్టం, తిండి కోసం కష్టం, తిన్నది అరక్క కష్టం, జ్యూసు తాగితే బాధ, తాగకపోతే బాధ, జ్యూసులు ఐస్ వేస్తే బాధ, వేయకపోతే బాధ, రైస్ తింటే బాధ, రైస్ తిరగపోతే బాధ, ఏమి చూసినా బాధే. ఇటువంటి బాధామయమైన శరీరం కోసం వ్యామోహం విడిచిపెట్టి అడవికి వెళ్ళి హాయిగా హరినామస్మరణం చేయటం మంచిది అని నేను అనుకుంటున్నాను అన్నాడు. హిరణ్యకశిపుడు పక్కపక్కన పెట్టండి, ఫస్ట్ టైం కదా పక్కపక్కనవి. ఏం విచిత్రం ఇది, కుర్రాడు భలే చెబుతున్నాడు, పిల్లలకి ఏం తెలుస్తుంది, ఎవరు ఎలా పలకమంటే అలా పలుకుతారు, ఎవరో నా కుర్రాడికి లేనిపోని పాఠాలు నేర్పుతున్నారు, హరిభక్తి నేర్పుతున్నారు అని గురువులకేసి తిరిగాడు. ఏమాయ్ మీరేనా మా పిల్లాడికి ఇలాంటి చదువు చెబుతున్నారు అని అడిగితే, మేము శుక్రాచార్యుడి కొడుకులమండి, మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నామండి, రామరామ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకేమన్నా ఉందా, సస్పెండ్ అయిపోము, కాబట్టి మేము అసలు పొరపాటున చెప్పమన్నారు అక్కడ. ఇదంతా ఈ కుర్రవాడి దుర్బుద్ధి. మీరు మళ్ళీ అనుమతిస్తే వాడిని సరైన మార్గంలో పెట్టి చదువు చెప్పి మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తామని కానీ సరే తీసుకెళ్ళండి అన్నాడు ఆయన. మళ్ళీ తీసుకెళ్ళారు వాళ్ళు. కొంతకాలం పాటు పాఠం చెప్పారు. ఈ పాఠం చెబుతున్నప్పుడల్లా వీడు ఓం నమో నారాయణాయ అంటూనే ఉండేవాడ. దాంతో వాడు వణికిపోతూ, నాయన మా నాన్నగారు లేరు, ఆయన పోస్టులో ప్రస్తుతం మేమున్నాం, నీ తండ్రి కోపిష్టి, హరినామస్మరణ విన్నంత మాత్రం చేతనే చర్రును లేచిపోతాడు, గుర్రుమంటాడు మా మీద, ఆ తర్వాత బర్రును మా తలకాయలు నరికేస్తాడు, నువ్వు మా కోసమైన ఈ హరినామస్మరణం మాను. అంతగా హరిభజన చేసుకోవాలనిపిస్తే పక్కకి వెళ్ళి గదిలో కూర్చుని ఎవరికీ తెలియకుండా కాసేపు హరి అను. ఎలాగో కొన్ని ఎయిర్పోర్టుల్లో ఇతర మతస్థుల కోసం ప్రార్థనా మందిరాలు ఉంటాయి, మన మతస్థులకు ఉండవు హిందువులకి. అలాగే నువ్వు కూడా అందులో దూరికి కాసేపు హాయిగా జపం చేసుకుని అప్పుడు బయటకు వచ్చి, మీ నాన్న దగ్గర మాత్రం ఈ హరి పేరు ఎంతద్దు అయినా నీకు పుణ్యం ఉంటుంది అనగానే, గురుదేవ తెలిసి తెలిసి అజ్ఞానాన్ని జ్ఞానమని ఎలా పలుకుతాను, మీకు తెలుసు హరిభక్తి ఎంత గొప్పదో, మా నాన్నకి తెలియకపోతే మీరైనా చెప్పాలి కదా అంటే, అయ్యో అబోయ్ మీ నాన్న దగ్గర చెబితే మేము బతుకుతామని ఆయన అన్నారట. ఈలోపు మళ్ళీ హిరణ్యకశిపుడు, 6 నెలలు గడిచింది, కుర్రవాడు ఏం చదివాడో మీరేం చెప్పారో వాడి బుద్ధి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను, రండి అన్నట. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ కడుపులో దేవింది, గుండెలు భయంతో వణికిపోయాయి. ముందు ఈ కుర్రవాడిని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు. తల్లి లీలావతి, ఇతనికి శుభ్రంగా స్నానం చేయించు, మంచి అలంకారం చేయించు, ఈ కుర్రవాడిని తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని నువ్వు చెబితే తల్లి మాట వింటాడు అనగా ఆవిడ అలంకరించి గురువులు చెప్పినట్టు చెప్పు అందిట. ఆ తర్వాత వాళ్ళు గురువులు అతని వెంట పెట్టుకుని, నీకు పుణ్యం ఉంటుంది నాయన, త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన విరోధి పాఠముల్ విప్పకుమల్న, మేము చెప్పిన పాఠాలన్నీ మార్చి నీ తండ్రి దగ్గర కొత్త పాఠం చెప్పకు, విరోధి అయిన విష్ణువుకు సంబంధించిన మాటలు మీ తండ్రి దగ్గర మాట్లాడకు, మేము ఇంత పూర్వం ఏం చెప్పామో అవే చెప్పు అనగా, అలాగే అంటాడు ఈయన. అదిగో అలాగే అంటూ అక్కడికి వెళ్ళాక ఏం చెబుతావు బాబోయ్ అన్నారు వాళ్ళు. మొత్తం మీద కుర్రవాడిని తీసుకెళ్ళారు. ఆ సమయంలో అడుగడుగునకి హరినామస్మరణం ఏంటండి, ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే హరి హరి అనుకుంటున్నాడు లోపల. బ్రహ్మాది దేవతలు కూడా పొందలేని హరిభక్తి ఈ రూపంలో వచ్చిందిట. ఈ ప్రపంచమంతా విష్ణుమయం, విష్ణువు తప్ప మరొకటి లేదు అనే భావనతో బతికే మహాత్ముడు ఆయన. అటువంటి పుణ్యాత్ముణ్ణి తండ్రి దగ్గరికి తోసి, ఇదిగో నీ కుర్రాడు బాగా చదువుకున్నాడు, మేం చెప్పినవే చెబుతాడు, వెళ్ళు నాయన అనగానే హిరణ్యకశిపుడు దగ్గరికి పిలిచి, నాయన ఇప్పుడైనా నీకు నచ్చిందేమిటో, గురువులు చెప్పిన పాఠంలో ఏది బాగుందో చెప్పు అన్నాడు. ఈసారి ప్రహ్లాదుడు ఏమన్నాడు, శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణువు భక్తిశ్చేన్నవలక్షణ క్రియతే భగవత్యర్థ తన్మన్యే అధీతముత్తమం. శ్రీహరికి 9 విధాలైన భక్తి మార్గములంటే ఇష్టం. భగవంతుడిని పొందడానికి 9 మార్గాలు ఉన్నాయి, ఆ 9 భక్తి మార్గాలే. అందులో ఒకటి శ్రవణం, శ్రద్ధతో మనస్సుతో వాక్కుతో హృదయంతో భగవంతుని కథలు వినాలి. మనస వాచ కర్మణ, దానికి త్రికరణ శుద్ధి అని పేరు. కొందరు కథ వింటారు, మనస్సు ఎక్కడ ఉండదు, ఇంటి దగ్గర ఉంటుంది. ఇవాళ గురువారం ఇంటికి రాగానే మళ్ళీ చేసుకుందామని పూరీ పిండి నానబెట్టాను, ఈ పూరీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టానా బయట పెట్టానా, పిల్లి తింటుందా, ఇక్కడ నేను శ్రవణం అంటూ ఉంటే వీడికి పూరీ పిండి మీద ఉంటుంది, అప్పుడు మనస్సు ఇక్కడ లేదుగా. కాబట్టి మనస్సు ఇక్కడే ఉండాలి, కథ వింటున్నప్పుడు భగవన్నామం చేస్తున్నప్పుడు నాలుకతోటి భగవన్నామం చెయ్యాలి. ఇక చేసే కర్మలు పనులు కూడా భగవంతుడికి అర్పించాలి. అందుకని మనస వాచ కర్మణ ఈ 3 కలిపి త్రికరణ శుద్ధి అంటారు. ఇలా త్రికరణ శుద్ధిగా భగవంతుని కథ ముందు వినాలట. వినడమే గొప్ప భక్తి, సంకీర్తన కంటే వినడం గొప్ప అన్నారు. వినడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం చదవడం వల్ల కూడా రాదు. అందుకే పూర్వకాలంలో ఎప్పుడు వినడం అన్నారు, పంచాంగ శ్రవణం అన్నారు, అంటే పంచాంగం వినాలి. ఈ మధ్యన పద్మాగరు గారు పంచాంగ శ్రవణం చేస్తారన్నాం, నేను శ్రవణం చేయట్లేదు, నేను పఠనం చేస్తున్నాను, మీరు శ్రవణం చేస్తున్నారు. శ్రవణానికి మీరును పఠనానికి నేనును, ఏది శ్రవణమో ఏది పఠనమో కూడా తెలియదు. ఇప్పుడు పంచాంగాలు చెప్పేది ఉందిలేండి, రామరామ ఎవడు డబ్బిస్తే వాడిదే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే, వచ్చేసరికి నీదే పదం అంటాడు. అందరికీ పదవి వచ్చేస్తుంటా, లేదు అన్ని పార్టీలు వాళ్ళకి, అందరూ పోటీ చేసిన వాళ్ళందరికీ పదవులు వచ్చేస్తాయి, ఎలా వస్తాయో తెలియదు. ఆ రాసిన పంచాంగం రాసిన వాళ్ళకి కూడా తెలియదు, చదివే వాళ్ళకి తప్ప. మరీ దారుణం.
ఎంత క్రూరులు, ఎంత మూర్ఖులు, డబ్బు కోసం ఉచ్చనీచాలు కూడా మరిచిపోయే వాళ్ళు తయారైపోతున్నారంటే దానివల్ల ఏం లాభం అండి? కనపడినవాడు అలా ఇంకేముంది, నీకు నాలుగు చేతులు ఉన్నాయంటాడు ఒకడు. ఆయనకు నాలుగు చేతులు ఉన్నాయట, పక్క ఆయన రెండు చేతులు ఈయన కలిపేసి. ఈయనకి మూడో పాదం ఉందంటాడు ఒకడు, ఆయనకు నాలుగో కన్ను ఉందంటాడు ఒకడు, ఆయనకి ఏకంగా తలయ అగ్నిహోత్రం అంటాడు ఒకడు. ఏదో కాలప్రభావం. ఇలాంటి వాళ్ళందరికీ నాలుకలు తీసి పారేస్తున్నాడు. విష్ణు పురాణంలో నరకవర్ణన వస్తుంది. ఆ నరకవర్ణన కొంచెం జాగ్రత్తగా వినండి. ఇలా తప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళందరూ నరకానికి వెళ్ళి ఎలాంటి శిక్షను అనుభవిస్తారో రాశారు. ఎవడన్నా వస్తే చూపిస్తాను, రమ్మానండి చూపిస్తాను విష్ణు పురాణంలో శ్లోకాలు. ఇలా తప్పుడు జాతకాలు సరిగ్గా తెలియక నోటికొచ్చినట్టు ఇతరుల మెప్పు కోసం, డబ్బు కోసం జాతకాలు చెబితే వాళ్ళంతా తేవై నరకగామిన, నరకానికి పోయి భయంకర శిక్షలు అనుభవిస్తారు. నేనండం కాదు, విష్ణు పురాణంలో ఉన్నది. కావాలంటే మీరు ఆ శ్లోకాలు ఫోటోస్టాట్ తీసుకుని అందరికీ పంచిపెట్టండి. నక్షత్ర ఉపజీవులు ఎలా ఉండాలో చెప్పారు. పూర్వం చక్కగా మహాత్ములు అలాంటి వాళ్ళు ఉండేవారు. ఎందుకు వచ్చిందో తెలియదు, డబ్బు కోసం కక్కుర్తిపడి లేనిపోయినవి చెప్పేటవాడికి అనమాట. ఆయన నాకు లక్షిస్తానంటే ఇంకేముందండి, మీరు నెక్స్ట్ ఇయర్ మీరేనండి ఇంకా మంత్రి గారు అనేయటం అనమాట. అది ఎంత పాపం అది. ఆయన జాతకంలో ఉందో లేదో చెప్పాలి, పంచాంగంలో ఉందో లేదో చెప్పాలి. పంచాంగ రాశివాడు ఎలా రాయడు ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళు ఎంతో కష్టపడి ఏళ్ల తరబడి అభ్యసించి నేర్చుకున్నారు. దాన్ని ఇలా దుర్వినియోగం చేస్తే ఈ డబ్బు ఎంతకాలం ఉంటుంది? ఒక వ్యక్తి ఈ పొందిన డబ్బుని సద్వినియోగం చేసుకోవాలంటే వాడు ఎంతకాలం ఉంటాడు? పాపిష్టి సొమ్ము ఎప్పుడూ దరిద్రమే. మనిషికి 6,000 ఎలా ఉపయోగపడదో అదేనా అంతో ఎంతో ఉపయోగపడుతుందేమో, కానీ ఈ తప్పుడు మార్గంలో సంపాదించిన ధనం ఉపయోగపడదు. సరికదా, ఇహం ఉండదు, పరం కూడా ఉండదు. అందువల్ల ఎప్పుడూ కూడా వినాలి, శ్రద్ధగా వినాలి. అది కూడా భగవంతుని కథని సరి అయిన వాడు చెబుతూ ఉంటే వినాలి. వినడం వల్ల ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. రెండవది కీర్తనము, పొగడుట, భగవంతుడిని భక్తితో పొగడటం. పాటల రూపంలో, శ్లోకం రూపంలో పరమాత్మ నువ్వు సర్వాంతర్యామివి, అనుగ్రహిస్తూ ఉంటావు, భక్తుల పాలిటి కల్పవృక్షానివి అని అందరం పొగడంలో అదనమాట. అలా నారాయణుణ్ణి స్మరించాలి, కీర్తించాలి. కీర్తించడం అంటే నిజానికి అర్థం ఏంటి? పొగడుట. ఒకటేమో వినాలి, రెండు పొగడాలి, మూడోది విష్ణు స్మరణ చెయ్యాలి. నారాయణ, వాసుదేవ, మాధవ, రమాధవ, లక్ష్మీవల్లభ అంటూ ఆయన నామాలన్నీ పదే పదే తలచుకోవాలి. తర్వాతది పాదసేవనం, భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి. భగవంతుని పాదాలు పట్టుకోవాలంటే భగవంతుని కథలు రోజు చదువుకోవాలి ఇంట్లో, లేదా ఆ కథలు చెప్పేవాళ్ళ సేవ చెయ్యాలి, లేదా ఆలయాలకి సేవ చెయ్యాలి. అది పాదసేవనం. భగవద్భక్తుల పాదసేవ కూడా భగవత్ పాదసేవే. అందుకే వీలున్నంత వరకు ఎప్పుడు ఎక్కడ భక్తులు దొరుకుతారా అని పూర్వం వెతికేవారట. మహాత్ముల చరిత్ర చూడండి. శివభక్తులు ఉన్నారు ఉదాహరణకి. మహాత్ముడు చిరుతొండనంగాను ఉండేవాడు. ఊళ్ళోకి శివభక్తులు రాగానే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకునేవాడు. అంబరీషుడు ఉన్నాడు. దుర్వాసుడు లాంటి భక్తులు రాగానే వాళ్ళని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరసను చల్లుకునేవాడు. ఎందుకని? భగవద్భక్తుల పాదసేవ హరిపాదసేవ కనుక. ఇక తర్వాత అర్చనం, పువ్వులతో పూజించడం, అభిషేకాలు చేయటం, కుంకుమ పూజ చేయటం, నివేదనలు చేయటం, ఇవన్నీ అర్చనలు అన్నమాట. వందనం, రెండు చేతులు జోడించి నమస్కరించడం, పురాణానికి రాగానే కృష్ణుడికి నమస్కరించడం. ఎంత గొప్ప సంస్కారం అండి. ఆయన సాష్టాంగ పడ్డం అంటే ఈ వయస్సులో కాస్త చిన్నప్పుడు పడ్డం వేరు. ఒక 50 దగ్గర నుంచి శరీరం సహకరించదు. అయినా భక్తి వల్ల నవవిధ భక్తుల్లో సాష్టాంగ నమస్కారం చాలా గొప్పది కనుక ఆ వందనం చేశారు ఇందాక. అది చాలా ఆశ్చర్యమైన, మంచి అద్భుతమైన భక్తి అన్నమాట. అటువంటి వాళ్ళకట హరి ఈ జన్మలోనే ముక్తినిస్తానన్నాడు ఆయన. ఇహం ఇస్తాను, పరం ఇస్తానన్నాడు ఆయన. అది చాలా కష్టమైన భక్తి. ఆ ఇప్పుడు కనపడే విగ్రహమే కదా అనుకుంటాం మనం. అలా దండం పెట్టడానికి కూడా మనసు అంగీకరించదు. కానీ రాగానే భక్తితో, వినయంతో నమస్కరిస్తారు మహాత్ములైనటువంటి వాళ్ళు. దీనికి వందన భక్తి, నమస్కార భక్తి అని పేరు. ఇక తరువాత భక్తి దాస్యం, సేవ చెయ్యటం, పువ్వుల మాలలు కట్టడం, ఆలయాలు తొడవడం, భగవంతుని విగ్రహాలను తోమడం, మళ్ళీ అలంకరించడం, ఇవన్నీ సేవలోకి వస్తాయి. దానికి దాస్య భక్తి అని పేరు. హనుమంతుడు ఎంత దాస్యం చేశాడు. దాసానుదాసుడు అయ్యాడు. అలాంటి భక్తి ఏర్పాటు చేసుకోవాలి. తర్వాతది సఖ్యం, స్నేహం. స్నేహం అందరికీ కుదరదు. అర్జునుడు ఉన్నాడు, కృష్ణుడితో స్నేహం చేశాడు. పృథు చక్రవర్తి ఉన్నాడు, ఆయన పూజించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగం పడుతుంది. నిజంగా భగవంతుడితో స్నేహం చేసే భాగ్యం కృష్ణావతారంలో గోపాలకులకు వచ్చింది, రామావతారంలో సుగ్రీవుడికి గుహుడికి వచ్చింది. ఇలా ఒక్కొక్క అవతారంలో కొంతమంది ఆయనతో స్నేహంగా ఉండి పక్కన తిరుగుతూ కౌగులించుకోగలుగుతారు ఆయన్ని. ఆ సఖ్యభక్తి కూడా చాలా గొప్పది. ఇక తొమ్మిదవది చిట్ట చివరి భక్తి ఆత్మనివేదనం. నాదంటూ ఏమీ లేదు, నా మనస్సుని నీకు సమర్పిస్తున్నాను అని మనస్సుని ఆయనకి సమర్పించి తాను ఏం చేసినా పరమాత్మదే అంటంట. అలా సమర్పించే వాళ్ళలో అంబరీషుడు అన్నమాట. ఇక అలాంటి సమర్పణలో అందరికంటే పరాకాష్ఠ భక్తి కలిగిన వాడు బలిచక్రవర్తి. సర్వసమర్పణ చేశాడు ఆ పరమాత్మకి. వచ్చినవాడు విష్ణువు అని తెలుసుండి కూడా మూడడుగుల వంకతో ముల్లోకాలు లాగుతాడని శుక్రాచార్యుడు చెప్పినా వినకుండా సర్వం సమర్పించాడు. ఈ తొమ్మిది విధాల భక్తులు ఎవరెవరు అనుసరించారో కూడా మన పెద్దలు చెప్పారు. శ్రీ విష్ణోశ్రవణే పరీక్షిదభవత్. పరీక్షిత్తు విష్ణు కథ విన్నాడు, తరించాడు. వైయాసకి కీర్తనే, సుఖయోగి భాగవతాన్ని వర్ణించి చెప్పాడు, భగవంతుడి గుణములను పొగడాడు, కీర్తించి సుఖుడు ముక్తి పొందాడు. ప్రహ్లాద స్మరణే, ప్రహ్లాదుడు నిరంతరం నారాయణ వాసుదేవ అంటూ స్మరించి ముక్తి పొందాడు. తదంగిరి భజనే లక్ష్మీహి, లక్ష్మీదేవి పాదాలను సేవించింది, ఎప్పుడు పాదాలు ఒత్తుతుంది ఆవిడ, అందువల్ల ఆవిడ తరించింది. పృథు పూజనే, పృథు చక్రవర్తి అర్చన చేశాడు, పూజించాడు, తరించాడు. ఇక వందనం, నిత్యం నమస్కారం చేసిన వాడేవాడు, దానికి అంబరీషుడు, మాంధాత ఇటువంటి వాడు నిత్యం ఆయనకి నమస్కారం చేసి వందనం చేసి తరించారు. దాస్యం చేసినవాడు కపిపతి దాస్యే, ఆంజనేయ స్వామి దాస్యం చేసి ముక్తి పొందాడు. ఇక సఖ్యే అర్జున, అర్జునుడు సఖ్యం చేసి స్నేహం చేసి తరించాడు. సర్వస్యాత్మ నివేదనే బలిరఘూత్తు కైవల్యమేషాం పదం, సర్వసమర్పణ చేసి బలిచక్రవర్తి ముక్తి పొందాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి తరించారు. అలా తొమ్మిది విధాలైన భక్తి మార్గాలు ఉన్నాయి. ఈ తొమ్మిది భక్తి మార్గాల్లో అన్నీ అనుసరిస్తే చాలా గొప్పది, లేకపోయినా కనీసం ఒక్క భక్తి మార్గమునైనా పట్టుకుని భగవంతుణ్ణి స్మరిస్తే ఈ జన్మలోనే ముక్తి పొందుతాం, ఇది నాకు నచ్చిన విషయం, ఇదే నేను చదువుకున్న చదువు అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు.